మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా ప్రభువా. ఈ సమయంలో కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యండి, ఈ దినము మాకు దీవెన కర్మగాను ఆశీర్వాదకరముగాను ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి జగన్ బిడ్డలారా, మరి ప్రస్తుతం మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు ఉచితమైన కృపను బట్టి మొదటి అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. మరి ప్రస్తుతము మనము 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక చూస్తున్నాను, దయచేసి గమనించండి. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి నేను మిమ్మల్ని దుఃఖపరుచిన ఎడల నా చేత నన్ను సంతోషపరచును.
కొంచెం బ్రేక్ అవుతుంది, చూడండి అన్న.
ఈ సంగతి మీకు వ్రాసి తిని మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని లాగు వ్రాసి తిని మీకు దుఃఖము కలగవలనని కాదు గాని తెలుసుకునవలనని నిండు శ్రమతోను మనోవేదనతో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవనటువంటి లేఖన భాగం ప్రైజ్ లాడ్.
కొంచెం సిగ్నల్ ఒకటేనా, కొంచెం కష్టం అవుతుంది.
సిగ్నల్ ఒక్క నిమిషం బ్రదర్.
అన్న ప్రైజ్ లోడ్ అన్న. మీ వాయిస్ రావట్లేదు అన్న.
బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు ఓకేనా, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే బ్రదర్, జస్ట్ 1 మినిట్ అలాగే లైన్లో ఉండండి. ఓకే ప్రైజ్ ది లార్డ్. క్షమించండి, నాకు కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నాయి, బట్ అది ఫోన్ ప్రాబ్లం వల్ల. సరే, సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ చదివినటువంటి లేఖన భాగంలో కొరింథీ సంఘానికి రాసిన 2 పత్రిక 2 అధ్యాయం 1-4 భాగంలో వ్రాసితిని మీకు వ్రాసితిని అని చెప్పి దాదాపు 3 సార్లు పౌలు మాట్లాడడం జరిగింది. అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం పౌలు మొదటి పత్రిక కొరింథీలకు వ్రాసిన తర్వాత దుఃఖంతో కొరింథీని దర్శించాడు. అతడు దర్శించిన సమయంలో కొరింథీ సంఘంకు చెందిన వారు అనేకులు పౌలును ఎదిరించారు. కాబట్టి అతడు కొరింథీ నుండి తిరిగి వచ్చిన తర్వాత కొరింథీలకు పౌలు ఒక కఠినమైన పత్రిక వ్రాశాడు. ఆ పత్రికను వారు పోగొట్టారు. ఇంతకు ముందు కూడా నేను మీతో చెప్పాను, పౌలు వాస్తవానికి 3 పత్రికలు కొరింథీ సంఘానికి రాశాడని, కాకపోతే ఒక పత్రిక అది మిస్ అయింది అనని. ప్రస్తుతానికి మన దగ్గర ఉండేటువంటిది 2 పత్రికలు మాత్రమే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడారా, పౌలు చాలా దుఃఖంతో కఠినంగా వారికి ఒక ఉత్తరాన్ని గురించి పేర్కొంటున్నాడు. అది ప్రత్యేకంగా తనకు దుఃఖము కలిగించినటువంటి సంఘటనను బట్టి, తనకు బాధ కలిగించిన సంఘటనను బట్టి వారికి రాశాడు. అంతమాత్రమే కాదు, పౌలు ఒక సందర్భంలో అంటాడు, మీ దగ్గరకు నేను ఈసారి వస్తే బెత్తముతోనే వస్తాను. అది మొదటి కొరింథీ పత్రిక 4:21 లో మనం చూస్తున్నాం. పౌలికి అంత దుఃఖాన్ని అంతను బాధను కలిగించిన సంఘటన బహుశా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం మొదటి కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా 5వ అధ్యాయంలో ఒకడు తన పినతల్లినే ఉంచుకున్నాడు. సో ఈ వావి వరసలు లేనటువంటి విచ్చలవిడి లైంగికత్వాన్ని బట్టి పౌలు ఎంతగానో దుఃఖించాడు. అలాంటి వానికి మరలా సంఘంలో ఒక హోదాను కల్పించడం పౌలు తట్టుకోలేకపోయాడు. అందుకోసమే నన్ను దుఃఖపరిచిన వాణ్ణి అని అంటున్నాడు. బహుశా ఆ వ్యక్తి వలన పౌలు ఎంతగానో దుఃఖపరచబడ్డాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నేను మిమ్మల్ని దుఃఖపరచిన యెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను మిమ్మల్ని అంటే నా పత్రిక ద్వారా, నా మాటల ద్వారా, నేను కఠినముగా రాసిన దాని ద్వారా మీలో ఒకడు దుఃఖపరచబడిన యెడల మరలా తిరిగి వాడే నన్ను సంతోషపరచగలడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక సంఘ కాపరిగా ఎవరిని బట్టి నేను దుఃఖపడి, ఎవరిని బట్టి నేను దుఃఖముతో వారిని హెచ్చరించి వారిని సరిచేయడానికి కఠినంగా ప్రవర్తించానో, అట్టి వాడు వాస్తవానికి నా మీద అలిగి తిరిగి వెళ్ళిపోవడం కాదు, కానీ ఆ వ్యక్తి నిలబడి నన్ను సంతోష పెట్టగలగాలి. ఇక్కడ నన్ను సంతోష పెట్టగలగాలి అంటే ఉద్దేశం లిటరల్ గా నన్ను సంతోష పెట్టాలని కాదు. ఇప్పుడు నేను దేని బట్టి దుఃఖపడ్డాను? నీవు చేసినటువంటి ఆ దుష్కార్యమైన పనిని బట్టి. మరి నేనెంత దుఃఖపడితే ప్రభు ఇంకెంత దుఃఖపడతాడు? సో కాపరిగా అది నా బాధ్యత కాబట్టి అది సరిచేసుకోమని చెప్పి నిన్ను కఠినంగా చెప్పాను. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ సేవకుడికి ఇంకేం పని లేదు, నా గురించే చెప్తున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడు అని అలిగి వెళ్ళిపోవాలా? లేక ఏ తప్పిదమును బట్టి హెచ్చరించాడో ఆ తప్పిదమును సరిచేసుకుని మరలా తిరిగి రావాలా? తిరిగి వస్తే ఒక సేవకుడిగా నేను సంతోషపడతాను, నేను మాత్రమే కాదు నీ కొరకు రక్తం చిందించినటువంటి ప్రభు మరి ఎక్కువగా సంతోషపడతాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఇక్కడ పౌలు యొక్క భావము. చూడండి, నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషము పొందతగినదో వారి వల్ల నాకు దుఃఖము కలుగుకుండవల్లని ఈ సంగతి మీకు రాసి తిని, అంటే మీకు ఇంతకు ముందు పత్రికలో ఎవరి వల్ల నేను సంతోషము పొందతగినదో వారి వల్ల నాకు దుఃఖము కలగకుండవలని, ఇక మరలా దుఃఖము మీద మరలా దుఃఖము కలగకుండు నిమిత్తము ఆల్రెడీ ఒకసారి చాలా దుఃఖపడ్డాను, ఆ విషయాన్ని మీకు తెలియపరిచాను, నేను మీకు రాశాను. అయితే నేను మరలా వచ్చినప్పుడు ఆ దుఃఖము నాకు కలగకుండవలని ఈ క్లారిఫికేషన్ అంతా ఎందుకు ఇస్తున్నాడు? 1వ అధ్యాయం ఆ చివరి భాగంలో మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, కొరింథీ సంఘస్థులు పౌలుని చపలచిత్తుడు, మాట మీద నిలబడినటువంటి వాడు అని చెప్పి భావించారు. అందరూ కాదులేండి, కొద్దిమంది అలాగూ భావించారు. వస్తానన్నాడు కానీ రాడు, రానంటాడు కానీ వస్తాడు. దానికి గల కారణాన్ని పౌలు చెప్తున్నాడు, నేను వస్తే వ్యర్థముతో రావాలి, దుఃఖంతో రావాలి. సో అలా వద్దు, అలా నాకు ఇష్టం లేదు, నేను వస్తే మరలా మీ ఎద్దకు సంతోషము పొందదగిన విధముగానే నేను రావాలి అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక క్లారిటీని కూడా పౌలు ఇక్కడ ఇచ్చాడు. నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగేలాగు వ్రాసి తిని. ఏంటి పౌలు సంతోషం ఇక్కడ? తప్పు చేసినటువంటి వాడు, లేకపోతే పాపం చేసినటువంటి వాడు పశ్చాత్తాపడి తిరుగు మారు మనసు పొంది ప్రభు యొద్దకు రావడమే, ప్రభు యందు స్థిరత్వము కలిగి నిలబడి ఉండడమే. మరి ఇది నాకు మాత్రమే కాదు, మిగిలిన తోటి విశ్వాసమైనటువంటి మీకు కూడా సంతోషమే. ఒక వ్యక్తి తను తాను సరి చేసుకొని మారు మనసు పొంది వస్తే, అందుకే 1వ అధ్యాయం చివరి వచనంలో చివరి భాగంలో అంటాడు, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అంటే నిలకడగా ఉన్నటువంటి వారు కొందరున్నారు, స్థిరత్వం కలిగినటువంటి వారు విశ్వాసంలో కొందరున్నారు, కానీ కొద్ది మంది ద్వారా మాత్రమే పౌలుకు ఆ దుఃఖం కలుగుతుంది అని చెప్పి వివరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక కాపరికి ఉండవలసినటువంటి, లేకపోతే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణాన్ని కూడా పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, మీకు దుఃఖము కలగవలని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవల్లని. నేను ఎందుకు కఠినంగా మాట్లాడుతున్నాను, కఠినంగా ప్రవర్తించాను, కఠినంగానే ఉత్తరం రాశాను, కానీ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నేను అలా చేసింది అలా రాసింది మీకు దుఃఖం కలగాలని కాదు, మీరు దుఃఖపడాలని కాదు, మీరు కన్నీరు కార్చాలని కాదు, కానీ మీ ఎడల నాకున్నటువంటి ప్రేమ అంటే సరిపోతుంది. కానీ పౌలు ఇక్కడ మరొక పదాన్ని ఉపయోగించాడు, మీ ఎడల నాకున్నటువంటి అత్యధికమైనటువంటి ప్రేమ. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కొందరి కాపర్లను నేను చూశాను, సంఘం ఎడల వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటారు, సంఘం ఎడల వాళ్ళు చాలా వెరీ స్ట్రిక్ట్ అండ్ రూల్స్, ఒక మిలిటరీ సిస్టాన్ని వాళ్ళు అవలంబిస్తుంటారు, సంఘాన్ని తిడుతూ ఉంటారు. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ సంఘాన్ని మీద కోపపడినా, సంఘం మీద నువ్వు అరిచినా, సంఘాన్ని ఒకవేళ నువ్వు తిట్టినా, అది అత్యధికమైన ప్రేమ అయి ఉండాలి. దాని వెనకాల కారణం అత్యధికమైన ప్రేమ అయి ఉండాలి. అంతేకాని కోపంతోనో ద్వేషంతోనో వాళ్ళని ఎప్పుడు కూడా మనం దుర్భాషలాడటానికి వీలు లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈవెన్ ఒకవేళ మనతోటి సహోదరుడు తప్పు చేస్తే, పాపం చేస్తే, ఆ తప్పు చేసినటువంటి సహోదరుని మనం ఖండించవచ్చు, ఆ వ్యక్తి పట్ల మనం కొంచెం కఠినంగా ప్రవర్తించవచ్చు, కానీ దాని వెనకాల అత్యధికమైన ప్రేమ ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? మరలా మనం కొరింథీ సంఘానికి రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది, ప్రేమ
అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ ఓర్చుకుంటుంది. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుమిడ్లారా, ఒక తప్పు చేసినటువంటి తోటి సహోదరుడు పట్ల మనం కఠినంగా ప్రవర్తించినా కానీ దాని వెనకాల అత్యధికమైన ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఏమవుతుందో, ఇదిగో మరలా మనం ఆ వ్యక్తిని క్షమించే మనసు ఉంటుంది, ఆ వ్యక్తిని మరలా ప్రేమతో దగ్గరికి తీసుకునే మనసు ఉంటుంది, ఆ వ్యక్తి చేసినటువంటి ఇంతకుముందు చేసినటువంటి అపకారములన్నింటినీ కూడా మనస్సులో ఉంచుకోకుండా. కానీ ఈరోజు మనకు వచ్చిన సమస్య ఏంటి, మనం ప్రేమిస్తున్నాం కానీ ఈ ప్రేమ దైవిక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. ఒక వ్యక్తి ఎడల మనం కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా ఆ వ్యక్తి తప్పు చేశాడని దాని వెనకాల కూడా దైవిక సంబంధమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమనే పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవాలని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసి తిని. ఆ పత్రిక మనకు దొరకలేదు కానీ బహుశా పత్రిక మనకు దొరుకుంటే ఒక కాపరి ఒక విశ్వాసి కొరకు, ఒక కాపరి ఒక తప్పుపోయిన గొర్రె కొరకు ఏ రీతిగా మనోవేదన కలిగి ఎంతగా కన్నీరు విడిచాడు అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమై ఉండేది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక సహవాసానికి లేకపోతే ఒక గ్రూప్ కి మనం నాయకుడిగా ఉంటే, మీకు ఒక విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను, బహుశా మీలో కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాలకి మీరు కోఆర్డినేటర్స్ గా ఉంటారు. మీరు ఆ కోఆర్డినేటర్స్ గా మీరు ఉన్నప్పుడు చెప్పినంత, అంటే నేను మీకు చెప్పి ఆర్డర్ వేసినంత ఈజీ కాదు వాళ్ళందరినీ మీరు గ్యాదర్ చేయడం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకుని రావడం. నేను నా పనే ఉంది, నేను చాలా ఈజీగా చెప్పేస్తాను అందరిని తీసుకొని వచ్చేయాలని, కానీ వాళ్ళందరినీ తీసుకురావడం అంటే అది ఎంత కష్టమో, అందరినీ గ్యాదర్ చేయడం అంటే ఎంత కష్టమో లిటరల్ గా అది నీకు తెలుసు. వాళ్ళు కొంతమంది తిరుగుబడేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు, కొంతమంది నీ గురించి ఇతరుల దగ్గర హేళనగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి క్రమంలో యాజ్ అ కోఆర్డినేటర్ గా వాట్ యు కెన్ డూ, నువ్వేం చేయగలవు, నంబర్ వన్, వాళ్ళ ఎడల నువ్వు అత్యధికమైన ప్రేమను, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నువ్వు ఫోన్ చేసినప్పుడు తృణీకరించి మాట్లాడుతున్నారో వారి ఎడల నీకేముండాలంటే అత్యధికమైన దైవిక సంబంధమైన ప్రేమ ఉండాలి. అత్యధికమైన దైవిక సంబంధమైన ప్రేమ ఉండాలి. వాళ్ళ మీద నీకు కోపం రాకూడదు. ఒకవేళ నీకు కోపం వచ్చినా ఆ కోపం వెనకాల ప్రేమే ఉండాలి. అంత మాత్రమే కాదు, వాళ్ళను గురించి నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ కన్నీరు విడిచేటువంటి స్వభావం నీ యొద్ద ఉండాలి. ఒకళ్ళు తప్పు చేశారని వాళ్ళని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం కాదు, వాళ్ళని కంప్లీట్ గా పక్కన పెట్టేయడం కాదు, ఇక వాళ్ళు వద్దు అని అనుకోవడం కాదు, మరలా వారిని ప్రేమతో దగ్గరకు చేర్చుకోగలిగిన మనస్సు ఉండాలి. మరలా ప్రేమతో వారిని దగ్గరకు చేర్చుకోగలిగిన మనస్సు ఉండాలి. మరలా నువ్వు వాళ్ళని దగ్గరకు చేర్చుకోగలగాలి అనంటే నువ్వు వారి కొరకు ముందు కన్నీరు కార్చాలి. కోఆర్డినేటర్ అనంటే జస్ట్ మీ గ్రూప్ లో ఉండే 10 మందిని గ్యాదర్ చేయడం కాదు, ఆ 10 మంది కొరకు ప్రతి దినము కన్నీరు కార్చి ప్రార్థన చేయడం. ఒకవేళ మీ గ్రూప్ లో, ఐ మీన్ నువ్వు ఏ డిస్ట్రిక్ట్ అయితే, లేకపోతే నువ్వు ఏ గవర్నమెంట్ దానికి నువ్వు నాయకుడిగా ఉన్నావో, ఒకవేళ నీ గ్రూప్ లో 40 మంది ఉన్నారనుకుందాం, కానీ 20 మందే వస్తా ఉన్నారు, మిగిలిన 20 మంది రావడం లేదు, ఏం చేయాలి? ఆ 20 మంది పేర్ల మీద నువ్వు చేతులు పెట్టి వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. వారిలో కొంతమంది నిన్ను తృణీకరించే వాళ్ళు ఉంటారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం వెంటనే, ఇంకా అలాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాం, వాళ్ళకి ఫోన్ చేయం. అది కాదు, మరలా మన వారికి ఫోన్ చేయాలి. ఎందుకు సార్ అంత అవసరమేముంది, అంత అవసరమేముంది? క్రీస్తునందు ప్రేమించినవారా, అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, ఎందుకు కాన్ఫరెన్స్ లో కలవమంటున్నావు? అతడు వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపడాలనే కానీ నీ గ్రూప్ నంబర్ని పెంచుకోవడానికి కాదు కదా, కేవలం నీ గ్రూప్ నెంబర్ ని పెంచుకోవడం కోసమే అయితే నువ్వు మరలా తిరిగి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. యు కెన్ బ్లాక్ హిమ్. లేదు, ఈ సహవాసం ద్వారా సహోదరుడు బలపడాలి, ఆత్మీయంగా ఎదగాలి అన్నది నీ భావన అయితే అతడు ఎన్నిసార్లు నేను చీగొట్టినా నువ్వు పదోసారన్న మరలా తిరిగి అతనికి ఫోన్ చేయాలి. ఎందుకని, నువ్వు అతని ఆత్మీయ క్షేమాన్ని కోరుకుంటున్నావు కాబట్టి, నువ్వు అతని కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నువ్వు అతన్ని అత్యధికమైన ప్రేమతో అంటే దైవిక సంబంధమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు కాబట్టి. క్రీస్తునందు ప్రేమ దూరం ఇట్లా అలాంటి వాళ్ళు ఎందుకుంటారో తెలుసా? నీకు నాకు సహనం నేర్పించటానికి, నీకు నాకు ఓర్పు నేర్పించటానికి, నీకు నాకు తగ్గింపు నేర్పించటానికి. ఇంకా లిటరల్ గా చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు మనల్ని చీ అన్న మరలా మనం వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఏముండాలి అంటాను, మనం ఉన్న అహం చచ్చిపోవాలి. అహం అడ్డొస్తుంది మళ్ళా వాడికి ఎందుకు ఫోన్ చేసేది అని. సో క్రిస్తునందు ప్రేమ ఇక్కడ ఏం చచ్చిపోతుందంటే అహం చచ్చిపోతుంది. నీకు తెలియకుండానే అలాంటి వాళ్ళు నీకు మేలు చేస్తారు తెలుసా. అందుకే ఒక సేవకుడు అంటాడు, మన మిత్రుడు కంటే మన శత్రువు మనకి ఎక్కువ మేలు చేస్తాడట. మన మిత్రులు ఎప్పుడు కూడా మన పక్కన కూర్చొని మనం ఉన్న పాజిటివ్స్ చెప్తారు, సార్ మీరు సూపర్ సార్, సార్ మీకు అది సార్ ఇది సార్. దానివల్ల మనకేం ప్రయోజనం లేదు, నష్టం తప్ప. కానీ మన శత్రువు మన పక్కనుంటేనంట, మన శత్రువు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లోపాలను ఎత్తి చూపించడంట. మన శత్రువు మనలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి మనము కూడా ఊహించలేనటువంటి సూక్ష్మమైనటువంటి లోపాన్ని కూడా ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తాడట. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, అట్లాంటి కంప్యూటర్ పక్కన పెట్టేస్తాం, అలాంటి పక్కన పెట్టేస్తాం. కానీ అలాంటి వాళ్ళ వల్ల కూడా మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి నీలో సూక్ష్మమైనటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తే ఆ వ్యక్తిని పక్కన పెట్టద్దు, కానీ ఆ లోపాన్ని పక్కన పెట్టు. మన తర్వాత భాగంలో మనం చదువుకుంటూ వస్తే మనకు అదే అర్థమవుతుంది. ఏ వ్యక్తిని బట్టి పౌలు చాలా దుఃఖపడ్డాడో ఆ వ్యక్తిని బట్టి పౌలు మరలా తిరిగి సంతోషం పొందుకున్నాడు, పౌలు ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు, మరలా పట్టుకొని వచ్చాడు. చూడండి, ఐదో వచనం చదువుతున్నాను. ఎవరైనా దుఃఖము కలిగజేసి ఉండి నీడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలిగ చేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. నేను ముందే చెప్పాను కదా, బహుశా అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయ ప్రకారం ఒక పినతల్లితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి బహుశా పౌలు ఇక్కడ మాట్లాడుతుండవచ్చు. ఓకేనా, అతడు నాకు మాత్రమే కాదు సంఘానికి కూడా దుఃఖాన్ని కలగజేశాడు. అయితే అతని మీద నేను విశేషమైన భారము మోపగోరక అంటే, ఇప్పుడు మనం అతనికి ఇచ్చినటువంటి ఒక చిన్న పనిష్మెంట్ చాలు అంటే ఏం చేసాం, కొన్ని రోజులు సంఘం నుంచి వెలివేశాం అతడు తప్పు చేశాడని. ఇప్పుడు తను తప్పు తెలుసుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఇంతకు మించి వాని మీద మరలా మనం భారం మోపడం సరైనటువంటిది కాదు. లెట్ అస్ యాక్సెప్ట్ హిమ్. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. ఎక్కువ మంది మీ వలన అంటే మీరందరూ ఏం చేశారు, సంఘంలో నుంచి అతన్ని వెలివేశారు, కొంతకాలం అతన్ని అవాయిడ్ చేశారు, అతను పక్కన పెట్టారు. సో అతని అక్కడి వరకు పడినటువంటి ఆ శిక్ష చాలు. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. ఎక్కువ కాలం ఆ పని చేయొద్దు, చాలు చాలు, ఇప్పటి వరకు చాలు. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, వాస్తవానికి పౌలు కొరింథి సంఘానికి రాసిన మొదటి పత్రికకి, రెండవ పత్రిక చెప్పబడుతున్న ఈ మూడవ పత్రికకి పెద్ద ఎక్కువ సమయం ఏమి లేదు. మేబీ ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ ఉంటుందంటే, ఈ 2-3 సంవత్సరాల గ్యాప్ లోనే ఆ వ్యక్తి మరలా లోబడినట్లున్నాడు. పౌలు కూడా అంటున్నాడు, అతను నాకు మాత్రమే కాదు మీకు కూడా దుఃఖాన్ని కలగజేశాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఇప్పుడు దాకా అతనికి కలగజేసినటువంటి ఆ శిక్ష చాలు. లెట్ అస్ స్టాప్ ఇట్. ఇక దాన్ని మనం కంటిన్యూ చేయొద్దు. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల వాడు ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఈ షోయింగ్ కన్సర్న్ ఎవరి మీద? దారి తొలగిపోయిన వాని మీద, సహవాసంలో నుంచి పారిపోయినటువంటి వాని మీద. పారిపోవడం అంటే నా ఉద్దేశం లిటరల్ గా పారిపోయాడని కాదు, పాపంలో పడి దేవునికి దూరంగా పారిపోయాడని. సో అలాంటి వాని మీద ఇప్పుడు మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? నంబర్ 1, వాణ్ణి క్షమించుదాము. నంబర్ టూ, వాణ్ణి ఆదరించుదాము. నంబర్ త్రీ, వాణ్ణి యాక్సెప్ట్ చేద్దాం, అంగీకరించుదాము. ఎందుకు? అంగీకరించకపోతే, మరలా మనం వాడిని దగ్గరకు తీసుకోకపోతే వాడు మరింత దుఃఖములోనికి వాడు కూరుకుపోతాడేమో. ఒక కాపరిగా, ఒక నాయకుడిగా వారికి ఉండవలసినటువంటి ఒక లక్షణాన్ని అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం అద్భుతంగా చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు కొంతమందిని మనం పరిపూర్ణంగా దూరంగా పెడతా ఉంటాం. ఎందుకనంటే తప్పు చేశాడని. క్రీస్తునందు ప్రియమైన దేవుడిలారా, తప్పు చేయని వాళ్ళెవరు? నువ్వే తప్పు చేయలేదా? రక్షించబడిన తర్వాత నువ్వు మరలా ఏ పాపం చేయలేదా? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ఎప్పుడు ప్రభువుని దుఃఖపెట్టలేదా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. బట్ అయినప్పటికీ ప్రభువు నీ ఎడలు ఏం చూపించాడు? కనికరం చూపించాడు, జాలి చూపించాడు. ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, మరలా నువ్వు అనేకమైన తప్పిదములు చేసినప్పటికీ ఆయన నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి, మరలా నిన్ను ఆదరించి, మరలా నిన్ను దగ్గరకు తీసుకున్నాడే. మరి ఇప్పుడు నువ్వు నీ తోటి సహోదరుడు ఎలా, సహోదరిని ఎలా, నువ్వు ఆ రీతిగా ప్రవర్తించకపోతే ఎలా? ప్రభు మనకు ఒక ఉపమానాన్ని చెప్పాడు కదా, ఒక రాజుకు 10,000 తలాంతులు అచ్చి ఉన్నటువంటి వాణ్ణి తీసుకొచ్చి మొత్తం కట్టు, లేకపోతే నేను శిక్షిస్తానంటే అతడు పశ్చాత్తాపడి, అయ్యా రాజా నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను కట్టలేను ప్రస్తుతానికి అని చెప్పి అతన్ని వేడుకుంటే రాజు అతని మీద కనికరపడి అతని అతిక్రమలన్నింటినీ, అతను అచ్చి ఉన్న వాటన్నింటినీ కూడా క్షమించి అతన్ని పంపించి వేస్తే అతడు బయటికి వెళ్లి తనకు అత్యంత తక్కువ ఒక 50 తులముల సంథింగ్, ఓకే, జస్ట్ మీకు అర్థం కానీ చెప్తున్నాను, వీరికి 100,000 రూపాయలు అప్పు ఉంది రాజు దగ్గర. రాజు వీళ్ళు 100,000 రూపాయలు అప్పుని క్షమించి వదిలిపెట్టేస్తే ఇటు బయటికి వెళ్లి వాడి దగ్గర 5 రూపాయలు అప్పును పట్టుకొని నాకు ఇస్తావా లేదని చెప్పి కఠినంగా కూర్చొని అధికారులకు చెప్పి వాడిని తీసుకెళ్లి జైల్లో వేయించాడట. ఈ విషయం రాజుకు తెలిసి, అరే నేను నీకు 100,000 రూపాయలు క్షమించాను, నువ్వు 5 రూపాయలు క్షమించలేకపోయావా? 100 రూపాయల విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యానే, 5 రూపాయల విషయంలో నువ్వు కాంప్రమైజ్ కాలేకపోయావా? ఈయన తీసుకుని వెళ్ళి వీడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేయండి అని అన్నాడట. ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, నువ్వు చేసిన 100,000 అపరాధములను ప్రభు క్షమిస్తే ఈ రోజు నువ్వు ఈ స్థానంలో ఉన్నావు. మర్చిపోవద్దు, ఇప్పటికీ నువ్వేం తప్పు చేయకుండా పరిశుద్ధంగా లేవు. ఐ మీన్ మనము తప్పు చేయకుండా మనం ఏం పరిశుద్ధంగా లేము. ఈ జీవిత కాలంలో మనం బ్రతికి ఉన్నంత కాలం, ఈ శరీరంతో ఉన్నంత కాలం పాపం మన మీద ప్రభావితం చూపిస్తూనే ఉంటుంది. పాప స్వభావము మనం ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు మనతో అది అలాగే ఉంటుంది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ క్రమంలో ఎన్నిసార్లు మనం ప్రభువుని దుఃఖ పెడతా ఉన్నా అయినప్పటికీ ప్రభు క్షమించబట్టే కదా ఈ రోజు నీవు నేను ఆయన సన్నిధిలో కూర్చొని మరలా మనం ఆయన ఆరాధించగలుగుతున్నాం. అంటే ప్రభుని ఎడల అంత కృప చూపిస్తుంటే, నీ ఎడల అపరాధములు చేసినటువంటి ఈ 5 రూపాయలు, ఈ 5 తప్పులను, 5 వ్యక్తులను నువ్వు క్షమించలేకపోతే ఎలా? వాళ్ళని ప్రేమించలేకపోతే ఎలా? మరలా వాళ్ళని వెనక్కి తీసుకుని రాలేకపోతే ఎలా? వాళ్ళని ఆదరించకపోతే ఎలా? ఒకవేళ ఈరోజు నీ ఎదుటి వాని ఎడల నువ్వు ఎలాంటి తీర్పు తీర్చావో, రేపు ప్రభువు కూడా నీ ఎదుట అలాంటి తీర్పే తీరిస్తే నీ బతుకేంటి? నేను చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాను. నీ పరిస్థితి ఏంటి? నీ బ్రతికేంటి? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. ప్రభు దగ్గర మనం క్షమాపణ పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ మన ఎడల అపరాధములు చేసిన వారిని మనం క్షమించడం లేదు. నీకు రోషం ఉండాలి, తప్పు లేదు, కానీ ఆ రోషము ప్రేమతో కూడినదై ఉండాలి. ఒక సేవకుడి దగ్గర నేను ఒక మాట విన్నాను, అది నాకు చాలా నచ్చినటువంటి మాట. వినాశనమైపోతున్నటువంటి సంఘమును గూర్చి విమర్శించుట కంటే విజ్ఞాపన చేయుట మంచిది. అది సంఘము కానీ, ఒక సహవాసము కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకవేళ అది వినాశనమయ్యే స్థితిలో ఉంటే దాన్ని విమర్శించేవాడు క్రైస్తవుడు కాదు, కానీ దాని కొరకు విజ్ఞాపన చేసేటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు. ఈరోజు మనలో విమర్శించే వాళ్ళే అధికంగా ఉన్నారు, కానీ విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, చాలా తక్కువగా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, ప్రారంభంలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ స్థానిక సేవకులను చూసిన తర్వాత నేను కూడా అలాగే భావించాను. వీళ్ళు కేవలం ఆదివారం మాత్రమే పనిచేస్తున్నారు, సోమవారం నుంచి శనివారం దాకా వీళ్ళు పొలం పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ రీతిగా ఉంటే వీళ్ళు ఏ విధంగా సంఘాలని విస్తరింప చేయగలరు? అందుకోసమే ఆ రోజు 10 మంది ఉంటే ఈ రోజు కూడా 10 మందే ఉన్నారు. వీళ్ళెవ్వరికీ కూడా మిషన్స్ పట్ల భారం లేదు, వీళ్ళు సువార్త చేయడం లేదు, వెళ్లడం లేదు అని చెప్పి అనుకున్నాను నేను. కానీ వాళ్ళు ఎందుకు ఆ రీతిగా చేయవలసి వస్తుందో, లిటరల్ గా మొన్నలో అంటే ఈ ఆగస్టు మాసంలో దేవుడు నాకు కూడా అనుమతించాడు టు అండర్స్టాండ్ దెమ్, వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి. కంప్లీట్ గా సెప్టెంబర్ మంత్ లో దేవుడు దాదాపు నా అకౌంట్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది, అంతే. 29 రూపాయలు తప్ప లేదు, ఇంకేం లేదు. దాదాపు 20 రోజులు నా పరిస్థితి ఏంటి అంటే, నా మీద మీకు జాలి కలగాలని చెప్పడం లేదు, నా దగ్గర లేదు అన్న ఉద్దేశంతో కూడా మీకు చెప్పడం లేదు. కానీ దేవుడు ఆ పరిస్థితిని ఎందుకు అనుమతించాడో నేను మీకు చెప్తున్నాను. గత నెలలోనే నా సెల్ ఫోన్ పాడైపోయింది, కనీసం ఎవరితో కమ్యూనికేషన్ చేయడానికి లేకపోయింది. గత నెలలోనే నా కంప్యూటర్ పాడైపోయింది, నా స్కూటీ పాడైపోయింది, ఇంట్లో ఇన్వర్టర్ పాడైపోయింది. గత నెలలో నాకు రెగ్యులర్ గా ఎవరు కానుక పంపిస్తారో ఐ డోంట్ నో, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ నాకు తెలియదు, కానీ కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాయి. విత్ ఎంప్టీ హ్యాండ్స్ నిలబడ్డాను. బట్ ఐ హావ్ టేకెన్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ దట్ ఐ షుడ్ నాట్ ఆస్క్ ఎనీవన్, ఎవరిని అడగకూడదు. దేవుడు ఇలా అనుమతించాడంటే దీని వెనకాల ఏదో కారణం ఉంటుంది, ఐ హ్యావ్ టు లెర్న్ దట్ వన్ అని చెప్పి నేను డెసిషన్ తీసుకున్నాను. నేను చాలా వస్తువులన్నీ పాడైపోయినాయి, ఒకటి వస్తువు కాదు. ఒక వస్తువు అయితే నేను ఏదో చెప్పి ఎవరికో చెప్పి నేను సహాయం తీసుకోవచ్చు, ఇన్ని వస్తువులు ఏం చెప్పగలను నేను? ఇన్వర్టర్ పాడైపోయింది, కంప్యూటర్ పాడైపోయింది, ల్యాప్టాప్ పాడైపోయింది, ఈవెన్ ఫోన్ పాడైపోయింది, కంప్లీట్ గా అకౌంట్ ఇదైపోయింది. 29 రూపాయల తర్వాత అకౌంట్లో ఏం లేదు, నేనేం చేయాలి? నాకు వేరే ఆప్షన్ లేదు. నేను బెండకాయ పంట అంటుంటే చాలా మంది దాన్ని నవ్వుకొని ఉండొచ్చేమో, కానీ గత మాసంలో బెండకాయ పంట మమ్మల్ని పోషించింది. ఉదయం లేస్తే ఉదయాన్నే పోయిన నెలలో నేను కాలేజీకి వెళ్ళా, ఉదయాన్నే లేచి నేను నా భార్య ఆ పొలం పని చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చిన ఆ డబ్బులతో అమ్మి, ఆ డబ్బులతో మేము కుటుంబాన్ని కొనసాగించాం. బెండకాయ పంట గత నెలలో మమ్మల్ని పోషించింది. నేను ఆ పని చేస్తున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా నడుం నొప్పులు వచ్చి, మనకు అలవాట్లేని పని, ఎప్పుడు మనం చేయని పని, పని చేస్తుంటే నడుం నొప్పులు, రాత్రికి వచ్చే సమయానికి నేను నా భార్య పెయిన్ కిల్లర్స్ చేసుకుని పండుకొని ఈ రీతిగా బాధపడుతున్నప్పుడు, ప్రభా వై యూ హ్యావ్ అలౌడ్? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంఫర్టబుల్ లైఫ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ నాకు అద్భుతమైన పరిచయం ఉంది, అక్కడ విస్తారంగా పరిచయం చేసేవాడిని. ఇదేంటి ప్రభా ఇక్కడికి వచ్చి ఈ పొలం పని చేసుకొని దీని మీద బతకాల్సిన పరిస్థితి ఏంటి? నేను పొలం పని చేస్తూ బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దిస్ ఈజ్ వాట్ హియర్ లోకల్ పాస్టర్స్ పొజిషన్. సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళు పని చేసుకోకపోతే వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోలేరు. కారణం ఏంటంటే ఇక్కడ సంఘాల్లో కానుకలు లేవు, ఉన్నది 10-20 మంది విశ్వాసులే, వాళ్ళకిచ్చే శాలరీలు 1000 రూపాయలు. సో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది సేవకులు నా దగ్గరకు వచ్చి, సార్ నేను చెన్నైకి పని చేసుకోవడానికి వెళ్ళిపోదాం సార్ అని అనుకుంటున్నాను సార్, హైదరాబాద్కి పని చేసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్, కొన్ని రోజులు సేవ చేసినటువంటి వాళ్ళు. నేను వాళ్ళని చూసి, ఏంటి బ్రదర్ దేవుడు మీకు సేవ అప్పగిస్తే సేవను విడిచిపెట్టి వెళ్ళిపోతారంటే, విశ్వాసంతో ఉండండి బ్రదర్, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు బ్రదర్ అని చెప్పాను నేను వాళ్ళకి లిటరల్ గా. సో ఆంధ్రప్రదేశ్ లో విశ్వాసంతో ఉంటే అక్కడ కార్యాలు ఏ రీతిగా జరిగాయో నేను ఎక్స్పీరియన్స్ చేశా. ఈవెన్ నెలాఖరులో కూడా, ప్రభా ఈ రోజు నా దగ్గర ఇంట్లో బియ్యం లేవు ప్రభా అంటే, జస్ట్ ఆ రోజు సాయంత్రానికి కల్లా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ భీమ్ ఇవ్వడం అని నేను ఎక్స్పీరియన్స్ చేశారు. ఈవెన్ మిషనరీస్ లైఫ్ స్టోరీస్ నేను చదివినప్పుడు అనేకమైనటువంటి మిషనరీస్ లైఫ్ స్టోరీస్ లో ఆ రీతిగా దేవుడు చివరి క్షణంలో అద్భుతాన్ని చేయడం నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను చదివాను. అలాంటి మిరాకిల్స్ ఉంటాయనుకున్నాను నేను, కానీ లిటరల్ గా ఇక్కడికి వచ్చిన తరువాత దేవుడు అలాంటి మిరాకిల్స్ నా జీవితంలో ఒక్కటి కూడా అనుమతించలేదు. నాట్ ఈవెన్ సింగిల్. చివరి క్షణంలో అద్భుత రీతిగా, ఇదిగో నా దగ్గర ఏమీ లేదనుకున్న సమయంలో తక్కని ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి బ్రదర్ ఇదిగో కానుక తీసుకోండి, ఇలాంటివి ఉంటాయనుకున్నాను నేను. కానీ మిషన్ ఫీల్డ్ లో అలా అనుమతించలేదు. కొంతమందికి దేవుడు అనుమతిస్తాడు, కొంతమందికి దేవుడు అనుమతించాడు. అనుమతించలేదంటే దాని ఉద్దేశం వీళ్ళంటే ప్రేమలే కాదు, వీళ్ళని విడిచిపెట్టేశారని కాదు, కానీ వీళ్ళకి ఒకటి నేర్పించాలని. సో స్థానిక ప్రజలకు కష్టమేంటో నాకు అర్థమైంది, స్థానిక సేవకులకు కష్టమేంటో నాకు అర్థమైంది. ఎందుకు కొన్నిసార్లు వాళ్ళు మీటింగ్ పెడితే లేదు సార్ మాకు ఈరోజు పొలం పని ఉంది సార్ మేము వెళ్ళాలి సార్ అని చెప్పి వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఆ రోజు వాళ్ళు పనికి వెళ్తేనే సాయంత్రం వాళ్ళకి ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది, లేకపోతే భార్య బిడ్డల ఇంట్లో పస్తులు ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవడానికి దేవుడు అనుమతించాడు, ఇవన్నీ నేర్చుకోవడానికి దేవుడు అనుమతించాడు. సో ఇక్కడ నా జీవితంలో ఒక మిషన్ ఫీల్డ్ లో లిటరల్ గా చెప్పాలంటే దేవుడు మిరాకిల్స్ గుండా కంటే ఎక్కువగా శ్రమలు గుండాను ఎక్కువగా తీసుకెళ్తున్నాడు. కానీ దాని విషయంలో నేను అన్హ్యాపీగా ఏం లేను. ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ లెర్నింగ్. దేవుడు ఇంకా చాలా చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. జయాల కంటే అపజయాల్లోనే ఎక్కువ నేర్చుకోవచ్చంట. సో దేవుడు ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తున్నప్పుడు, ఒక్కొక్క కష్టం పడుతున్నప్పుడు ఆ దుఃఖానికంటే దాంట్లో నుంచి దేవుడు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తున్నప్పుడు కలిగేటువంటి సంతోషం రెండింతలు మూడింతలు పదింతలుగా ఉంటుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, సజ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, సో ఎదుటి వారు వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు, అంటే నేను మీటింగ్ ఏదైనా పెట్టి రండి అని బలపరచడానికి నేను పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ విషయం నేను ఎంత దుఃఖపడ్డానో, దాన్ని దేవుడు వాళ్ళ పరిస్థితి ఎందుకు అలా ఉంది అనేటువంటిది నాకు నేర్పించడానికి దేవుడు నాకు అనుమతించాడు. చక్కగా నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే గత మాసంలో ఆగస్టు మాసంలో దేవుడు ముందేమన్నాను అనేకమైనటువంటి బ్లాక్ చేసేసాడు, కంప్లీట్ గా బ్లాక్ చేసేసాడు. ఒక పూట మేము తినడానికి తిండి కష్టానికి ఉండేటట్టుగా అనుమతించాడు. బట్ దాని విషయం నేను దుఃఖంతో మీకు చెప్పడం లేదు. దానికంటే గొప్పగా ఏం చెప్తానంటే, హీ టాట్ మీ మెనీ థింగ్స్. అనేకమైన విషయాలు నేర్పించాడు ఆయన. నెవర్ లుక్ ఎట్ ఎనీ స్పాన్సర్, నెవర్ లుక్ ఎట్ ఎనీ పర్సన్. నీకే కష్టం వచ్చినా యు జస్ట్ లుక్ అపాన్ గాడ్, అంతే. నువ్వు దేవుని వైపు చూడు, అంతే. మనుషుల వైపు చూడొద్దు, అసలు కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ వైపు అసలు కన్నెత్తి చూడొద్దు, కన్నెత్తి చూడొద్దు. నీ పన్ను చేసుకో, నీ పన్ను చేసుకో. దాంతో నీకు వచ్చిన పరిచయను చేయి, నీకు అప్పగించిన పని చేయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. మన ఎడల ఎవరైనా అపరాధం చేస్తే, ఎస్ నిజమే వాళ్ళు అపరాధం చేశారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మనం కఠినంగానే ప్రవర్తించాం, అయితే మరలా అట్టి వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేకపోతే వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు, మరలా వాడు పరిపూర్ణంగా దేవునికి దూరం అయిపోతాడు. ఎందువచ్చిన కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవల్లని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ ప్లీడింగ్ యూ. అసలు యాక్చువల్ గా పౌలు క్యారెక్టర్ ఏంటండి? వస్తేరా లేకపోతే పో, యూదా మత సిద్ధాంతాన్ని అనుసరిస్తావా అనుసరించు, అది కాదని ఇంకొక దానికి వెళ్తావా, నిన్ను జుట్టు పట్టుకొనన్న ఈడ్చుకొనొచ్చి తన్ని మరలా నేను మిమ్మల్ని యూదా సాంప్రదాయంలోనికి బలవంతంగా లాక్కొని వస్తాను నేను. అది పౌలు క్యారెక్టర్. అలాగే ప్రవర్తించాడు కూడా సంఘం ఎడల. ఒకప్పుడు సంఘాన్ని భయంకరంగా హింసించాడు, వేధించాడు, తాను నమ్మిన సిద్ధాంతమే వాస్తవం అని చెప్పి కఠినంగా ప్రవర్తించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తించడం లేదు, వాళ్ళని కఠినంగా వెనక్కి తీసుకురండి అని. అంటున్నాడు, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, రిక్వెస్టింగ్, ప్లీడింగ్. అసలు ఇది తన డిక్షనరీలో ఉండేదా? ఒకప్పుడు కొన్నిసార్లు మనం పదాన్ని ఉపయోగిస్తుంటాం కదా, క్షమించడమా, మర్చిపోవడమా, అస్సలు అది నా డిక్షనరీలోనే లేదని అంటాం మనం. కొన్ని కొన్ని వాటికి ఆ పదాలను ఉపయోగిస్తుంటాం, అస్సలు మా డిక్షనరీలోనే లేదు అది. వాస్తవానికి పౌల్ డిక్షనరీలో కూడా అది లేదు. బతిమలాడుకోవడం అనేటువంటిది పౌల్ డిక్షనరీలో లేదు. కానీ ఇప్పుడు పౌలు ఇంతకుముందున్న పౌలు కాదు. ఇంతకుముందున్న పౌలు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఇప్పుడున్న పౌలు ఎవరు? ఒక నూతనమైన వ్యక్తి. ఇక్కడ మనం ఒక కొత్త స్వభావాన్ని మనలో చూస్తున్నాం. అతన్ని లేనటువంటి పదాన్ని తన డిక్షనరీలోకి తెచ్చుకున్నాడు. నాకు లేదని చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు, లేదాన్ని అవసరమైన దాన్ని తిరిగి తెచ్చుకోవడం, మన డిక్షనరీలోకి తెచ్చుకోవడం, అది గొప్పతనం. పౌలు ఇక్కడ అదే చేశాడు. తన డిక్షనరీలో ఏదైతే లేదో బతిమిలాడుకోవడం. ఎందుకని? ఇంతకుముందు మనం చూసాం, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు వీధుల్లోనికి. స్త్రీ పురుషుడు చిన్న పిల్లలని చూడలేదు. అంత కఠినంగా ప్రవర్తించిన వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నాడండి? బ్రతిమిలాడుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాని ఎడల మీ ప్రేమను, వాని ఎడల అంటే తప్పు చేసిన వాడి వాని ఎడల. ఇంతకుముందు ఎవరైతే పౌలుకు అత్యధికమైన కోపాన్ని పుట్టించాడో, ఎవరైతే పౌలుకు అత్యధికమైన దుఃఖాన్ని కలిగించాడో, ఎవరిని బట్టి పౌలు ఆ సంఘానికి కఠినంగా కనికరము లేకుండా ఉత్తరం రాశాడో, వానిని బట్టి ఇప్పుడు పౌలు బతిమలాడుకుంటున్నాడు. మీ ఎడల, వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచండి. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసి తిని, మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారో, విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసి తిని, మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వాణ్ణి క్షమించుచున్నాను. సో మిమ్మల్ని ఎవరినైతే క్షమించమని కోరుతున్నానో వాణ్ణి నేను కూడా క్షమిస్తున్నాను. ఐఎమ్ ఆల్సో ఫర్ గివింగ్ దట్ బ్రదర్ అండ్ దట్ సిస్టర్. జస్ట్ మీకు చెప్పడం కాదు, నేను కూడా వారిని క్షమిస్తున్నాను. నేనేమేమి క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రం మనము ఎరుగనటువంటి వారము కాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, కొరింథీ సంఘంలోని పాపం అనైక్యత వెనుక పౌలు దుష్టుడైన సాతాను గమనించాడు. వాని తంత్రములను ఎల్లప్పుడూ విశ్వాసులు ఐక్యతను చెడగొట్టడమే. విశ్వాసుల ఐక్యత కోసమే యేసు తీవ్రంగా ప్రార్థించాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సాతాను ఏం చేశాడట? దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ మనస్సులో కూర్చొని, వాళ్ళ దగ్గర కూర్చొని, వాణ్ణి మరలా క్షమించి ఎలా ఆహ్వానిస్తాం, వాడు ఎంత తప్పు చేశాడు, వాడు ఎంత పాపం చేశాడు, ఓకేనా? సో సాతానుడు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇంకా వాళ్ళ మధ్యలో విభేదాలని పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఇక్కడ సాతాను కుతంత్రాన్ని పౌలు ఐడెంటిఫై చేసి క్రీస్తు సమక్షమందు నేను బహిరంగముగా వాణ్ణి క్షమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు గాని మనం వాని క్షమించి దగ్గరకు తీసుకోకపోతే దీన్ని అపవాది అవకాశంగా తీసుకొని ఇంకా మన మధ్యలో విభజనలను, విభేదములను కలిగించి సంఘాన్ని గలిబిలి చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఈరోజు కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెండు రెండు బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి కొట్టుకుంటున్నారు. కొట్టుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్తున్నారు. అంతమాత్రమే కాదు, ఆ సంఘాలకి తాళాలు వేయబడే స్థితికి తెచ్చుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ప్రారంభంలోనే ఒకని ఎడల ఒకనికి బాధం కలిగినప్పుడు వాళ్ళు ఓపెన్ గా కూర్చొని క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి ప్రభు సముఖమందు ఇద్దరు కూడా వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు నెమ్మదైపోయింటే సరిపోయిండేది. కనీసం వాళ్ళ మధ్యలో అలాంటి నాయకులు లేకపోవడం అనేటువంటిది మరొక బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెరుగుతుంది, వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు,
వాళ్ళు వీళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. కానీ వీళ్ళు అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే అది సాతాను తంత్రం. సాతాను దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా భేదాభిప్రాయాలను పెంచడం బట్టి ఆ సంఘం మూతబడేంత వరకు క్రీస్తు రందు ప్రేమ ఎవరు గెలుస్తున్నారు? అపవాది గెలుస్తున్నాడు. ఎందుకు? అపవాది తంత్రములను మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కాబట్టి అపవాది గెలుస్తున్నాడు. చిన్న చిన్న విషయాలు ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలే, అవి చిలికి చిలికి గాలివానంతయ్యి పెద్ద విషయాలయ్యి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక నిజమైనటువంటి దేవుని సేవకుడు లేడు. వాళ్ళిద్దరిని కూడా కఠినంగా మాట్లాడి వాళ్ళిద్దరు పశ్చాత్తాపట్టట్లు చేసి వాళ్ళిద్దరిని దేవుని దగ్గరికి నడిపించే నాయకుడు లేకపోవడం ఈరోజు ఒకటి బాధాకరం. రెండోది, వీళ్ళు కూడా సమస్య వచ్చినప్పుడు అలాంటి సేవకులను నాయకుల దగ్గరకు వెళ్లకుండా ఈలోక సంబంధమైనటువంటి నాయకుల దగ్గరికి వెళ్లి సమస్యను ఇంకా పెద్దది చేసుకుంటున్నారు. నేనంటాను, ఒకవేళ భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తే మీరు వెళ్లాల్సింది మీ తల్లిదండ్రుల దగ్గర కాదు, అన్నదమ్ముల దగ్గర కాదు, లేకపోతే మీ స్నేహితుల దగ్గర కాదు. వాళ్ళ దగ్గర నుంచి మనకు సరైన ఆలోచనలు వస్తాయని నేనైతే అనుకోవడం లేదు. మనం ఎవరి దగ్గరికి వెళ్లాలంటే మనకంటే ఆత్మీయంగా బలహీనంగా ఉండేవాని దగ్గరికి కాదు, మనకంటే ఆత్మీయంగా బలముగా ఉండేవాని దగ్గరికి వెళ్ళాలి. మనల్ని వాక్యంలో సరిచేయగలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి, మనల్ని వాక్యం ద్వారా హెచ్చరించగలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ సమస్యను చెబితే వాళ్ళు నీ సమస్యను పరిష్కరిస్తారు. అంటే దేవుని జ్ఞానము ద్వారా, దేవుని జ్ఞానం ద్వారా. క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుళ్ళారా, ఒకవేళ మీ మధ్యలో మూడో వ్యక్తి గాని ఎంటర్ అయితే ఆ మూడో వ్యక్తి ఒకటి దేవుడు అయి ఉండాలి, లేకపోతే ఆ దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని నిన్ను పొగిడే వాళ్ళు కాదు, నిన్ను సరిచేసేటువంటి వాళ్ళు అయి ఉండాలి. వివాహమైనటువంటి మొదటి దినాల్లో నాకు నా భార్యకి ఎప్పుడు గొడవలే, ప్రతిరోజు గొడవలే. గొడవలేని రోజు అంటూ ఉండదు. పెద్ద విషయాలు ఏముండవు, చిన్న చిన్న విషయాలే. మాట మాట పెరగడం మాత్రమే. నేను చాలా సందర్భాల్లో నేను సేవ చేస్తా ఉన్నాను. ఇదేంటి ప్రభువా, నేను సేవకుడిగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇలా సమాధానం లేకుండా ఇంట్లో గొడవలు వేసుకొని నెమ్మది లేకుండా నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. నేను ముందు కొంతమంది దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఐ మగాడివిరా, మగాళ్లాగుండాలరా, నువ్వేంద్రా, నువ్వుగాని అట్లగాని తల ఒగ్గావనుకో, తలంచావనుకో, నీ బతికి నువ్వు జీవించిన కాలం అంతా అంతే, నువ్వు బానిసైపోతావు, రోషంగా ఉండు, ఇలాంటి సలహాలు ఇచ్చారు. దాన్నే ఫాలో అయ్యా. కానీ నేను గెలిచినట్లుగా అనిపించాను, కానీ వాస్తవానికి నేను కుటుంబాన్ని కోల్పోతున్నాను, నెమ్మదిని కోల్పోతున్నాను, సమాధానం కోల్పోతున్నాను, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాను. పైకేమో లిటరల్ గా నేను గెలిచినట్లుగా రోషంగా కనపడుతున్నాను, కానీ అంతరంగంగా లిటరల్ గా నేను ఓడిపోతున్నట్లు నాకు అర్థమైంది. సో వెంటనే ఇది సాతాను తంత్రం అని గుర్తించగలిగి, సాతాను దీన్ని అవకాశంగా తీసుకుంటానని గుర్తిరిగి నాకంటే ఆత్మీయంగా బలంగా ఉండేటువంటి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, రెండు మాటలు చెప్పాడు నాకు. ఒకటి, ఆయన ఏమన్నాడంటే, తమ్ముడు నువ్వు చెప్తుంది రైటే, నీ భార్యకి నువ్వు ఏది చెప్తున్నావో దట్ ఈజ్ రైట్, నువ్వేం చెప్పావు సర్లే, పెద్ద లేదో అన్నారు, క్షమించు, ఓర్చుకో, నువ్వే తగ్గించుకో, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పింది రైటే, కానీ నువ్వు చెప్పిన విధానం రైట్ కాదు. అది నా మైండ్ బ్లాక్ చేసింది. చాలా సందర్భాల్లో మనం చెప్పేది రైటే అయి ఉండొచ్చు, కానీ బహుశా మనం చెప్పే విధానం రైట్గా ఉండకపోవచ్చు. చెప్పే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి తీసుకునేటువంటి విధానం అనేటువంటి ఆధారపడి ఉంటుంది. రెండోది, ఆయన నాతో ఏమన్నాడంటే, తమ్ముడు మీ ఇద్దరిలో దేవుణ్ణి ఎక్కువ ఎవరు ప్రేమిస్తున్నారు అన్నాడు. నేనే అంకులాను అన్నాను. ఎందుకంటే మనం సేవ చేస్తున్నాం, అప్పటికే మనం వాక్యాన్ని బోధిస్తున్నాంగా, నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను అంకుల్ అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నువ్వే ఎక్కువసార్లు క్షమించాలి తమ్ముడు అని అన్నాడు. వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు తమ్ముడు అని అన్నాడు. నాకు ముందు అది చాలా దుఃఖాన్ని కలిగించింది, చాలా బాధను కలిగించింది కూడా. ఇదేంటిది, వై షుడ్ ఐ, నేనెందుకు చెయ్యాలి ఆ పని? తప్పు నాలో లేనప్పుడు క్రీస్తునందు ప్రేమంటుంది దేవుడిలారా. యేసయ్య మనకు చూపించిన మాదిరి అదే. కాబట్టి నువ్వు యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తుంటే యేసయ్యలాగా నువ్వు జీవించాలి కాబట్టి, యేసయ్యలాగా నువ్వు నడుచుకోవాలి కాబట్టి నువ్వే ముందు క్షమించు, నువ్వే ఓర్చుకో, నువ్వే తగ్గించుకో, నువ్వే ప్రార్థన చెయ్యి. నిజంగా ఆ రోజు ఆ సేవకుని దగ్గరికి నేను వెళ్ళడాన్ని బట్టి, అంతకంటే ముందు మా ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి దానికి గల కారణం అది ఒక అపవాది తంత్రమని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి దాన్ని సాతాను అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడని గుర్తించి, నాకంటే వాక్యంలో బలంగా ఉన్నటువంటి ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి నేను సలహా తీసుకున్నప్పుడు నా కుటుంబం కట్టబట్టడానికి ఎంతగా ఉపయోగపడిందంటే మీరు నమ్ముతారు, మమ్మ నాతో ఛాలెంజ్ చేసింది. పెళ్ళైన మొదటి సంవత్సరంలో మీ ఇద్దరు కలిసి ఉంటారని నాకైతే నమ్మకం లేదురా, మీరు ఎక్కువ కాలం కలిసి ఉండరా, మీ ఇద్దరు విడాకులు తీసుకుంటారు ఖచ్చితం అని అనింది. కానీ ఎందుకంటే మా పరిస్థితి అలా ఉండేది. అదే సమయంలో నేను వాక్యం గురించి విన్నాను, తెలుసుకున్నాను కాబట్టి, లేదు మమ్మీ ఐ విల్ ట్రై టు బిల్డ్ మై హౌస్ అని అన్నాను. అసలు మా ఇంట్లో వాళ్ళకి, మా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి నమ్మకలేదు మీ ఇద్దరు కలిసి కాపురం చేస్తామని. అలా ఉండింది మా పరిస్థితి పెళ్ళిన దాదాపు 2-3 సంవత్సరాల దాకా కూడా. కానీ ప్రభు కృప చూపించాడు. ఎంత కృప చూపించాడంటే, మేము అపవాది తంత్రాన్ని గుర్తిస్తూ వాక్యం సలహా తీసుకుంటూ మేము ప్రార్థనలో ఎదుగుతున్న కొలది, బహుశా నాకు తెలిసి ఇప్పుడు, అప్పుడు చెప్పాను కదా రోజు ఒకసారి గొడవ అని, ఇప్పుడు నాకు తెలిసి మేము బహుశా రోజు కాదు, నెల కాదు, ఈవెన్ సంవత్సరానికి ఒక గొడవ కూడా చాలా తక్కువేనేమో. అసలు గొడవలు ఏమి ఉండవని నేను చెప్పను. నేను గొడవలు లేకుండా మనం మనుషులు కాదు కదా, ఎవరికి మనకు కోపాలు వస్తుంటాయి. కానీ దాన్ని ఎక్కడితో ఎండ్ చేయాలో ఇప్పుడు మాకు తెలుసు. ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని ఎక్కడితో ఎండ్ చేసుకోవాలో అక్కడితో ఎండ్ చేసేసుకుంటాం. వెంటనే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటాం. పాత విషయాన్ని మరలా లోడం, పాత విషయాలన్నింటి మళ్ళీ తీసుకొని వచ్చి దాని సమస్యను పెద్దది చేసుకోం. అది పెద్దది కాక మునిపే. ఎందుకని, ఆ పెద్దది చేసేటువంటిది అపవాది తంత్రం. అపవాదికి మనం అవకాశం ఇవ్వకుండా వాడు పెద్దది చేస్తున్నాడు అనుకున్నప్పుడే అది పెద్దది కాకుండానే ముందుగానే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకోవడం మంచిది. అందుకే ప్రభు ఏమన్నాడు, సూర్యుడు అస్తమించే లోపలే నీ కోపం మానిపోవాలి, రేపటి దాకా దాన్ని కొనసాగించొద్దు, ఈరోజే వెళ్ళి సమాధాన పడు అని అన్నాడు, ఈరోజే వెళ్ళి క్షమాపణ అడుగు అని అన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా, జ్ఞాపకం చేసుకోండి, సమస్యను పెద్దది చేసుకోవద్దు. అవకాశాన్ని అపవాది వాడు తన తంత్రముగా ఉపయోగించుకొని సమస్యను ఇంకా పెద్దది చేసి వాడు విడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు. పౌలు కూడా ముందు కొంచెం కఠినంగానే ప్రవర్తించాడు. దాదాపు 1-2 ఇయర్స్ చాలా కఠినంగానే ఉన్నాడు. కానీ పౌలుకి అర్థమైపోయింది, అరే దీన్ని ఉపయోగించుకొని అపవాది తన తంత్రాలను ఉపయోగించి సంఘంలో ఇంకా గలిబిలిని పుట్టిస్తాడేమో, ఆ సహోదరు పరిపూర్ణంగా వెళ్ళిపోవడానికి ఒకవేళ ఇది ఆస్కారం అవుతుందేమో అని వెంటనే గుర్తించి తను వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను క్షమించాడు. తర్వాత తన సంఘానికి కూడా చెప్పాడు, మీరు కూడా అతన్ని క్షమించి ఆదరించి అతన్ని తిరిగి ఆహ్వానించండి, లేకపోతే దీని అపవాది అవకాశంగా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడు, ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా మన జీవితాలు అలా ఉన్నాయేమో ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు అలా ఉన్నాయేమో మనం పరిశీలన చేసుకొని మన జీవితాల్ని ప్రభుకు పరిపూర్ణంగా సమర్పించి క్షమించి ఆదరించి ఒక సహోదరుని దగ్గరికి తీసుకోవడం మంచిది. ఒకవేళ వాళ్ళు ఒక నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, నీ గురించి చెడుగా మాట్లాడినా, వాళ్ళని ప్రేమించడమే, వాళ్ళని కూడా ప్రేమించడమే మనం నేర్చుకోవలసి ఉన్నది. మనం అదే నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. క్షమించండి, నేను ఇందాక ఆ సాక్ష్యాన్ని నేను చెప్పవలసి వచ్చింది, కానీ నాకు ఏ ఉద్దేశం లేదు. కేవలం వాట్ గాడ్ టాట్ మీ, దేవుడు ఏం నేర్పించాడు, ఏం నేర్పిస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు శ్రమల గుండా వెళ్ళినప్పుడే అనేకమైన విషయాలు నేర్పిస్తాడు అని చెప్పడానికి మాత్రమే నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పవలసి వచ్చింది. సో దయచేసి దాన్ని బట్టి నేను ఇక్కడ చాలా లేమిగా ఉన్నానని ఆకలితో ఉన్నానని ఎవరు అనుకోవద్దు. గాడ్ ఈస్ ఫీడింగ్ మీ సఫిషియంట్. దేవుడు సమృద్ధిగా పోషిస్తున్నాడు, ఏ కొదువ లేదు. కేవలం గత నెలలో మాత్రమే జస్ట్ ఒక చిన్న అనుభవం గుండా నడిపించాడంతే, కేవలం చిన్న అనుభవం గుండా నడిపించాడు, అనేకమైన పాఠాలు నేర్పించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఐఎమ్ మోర్ దెన్ సఫిషియంట్, సో గాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. తిరిగి